కాబట్టి అట్లా ఎస్టి సమిష్టి కర్మలు రెండింటినీ తెలిసి రద్దు చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది జ్ఞాన మార్గం. అందుకని మీరందరూ దేన్ని పాటించాలంట, ఇప్పుడు చూడ్డానికి వ్యవహారంలో కర్మ మార్గంలానే కనబడుతుంది, కానీ ఎవరైతే అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నారో వాడికి మాత్రం జ్ఞాన మార్గం. ఈ పనే, పని ఏం మారల, పని ఏమైనా మారిందా? అదే నిద్ర, అదే మెలకువ, అదే కళ, అదే లేవడం, అదే పడుకోవడం, అదే సామాన్య ధర్మం, అదే శరీర పోషణ, అంతా అదే, అంతా అదే, ఏం మార్పు రాదు. కానీ లక్ష్యం ఏమైపోయింది? జ్ఞాన మార్గంలో పెట్టుకున్నాం. అప్పుడు నీ జీవితంలో ఫలితాలు ఎటువైపోతున్నాయి? జ్ఞాన మార్గంగా వచ్చాయి. అదే నువ్వు కర్మ మార్గానికి సంబంధించిన ఆసక్తితో ఉన్నావు, అప్పుడేమైంది? ద్వంద్వాలతో కూడుకున్నటువంటి, ఫలాసక్తతో కూడినటువంటి, సుఖ దుఃఖాలతో కూడినటువంటి జీవితం లభించింది. ఇట్లా మనం చేసే చేత మారలేదు కానీ చూసే దృష్టి మారుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి మనం ఎప్పుడైతే దృష్టిని జ్ఞాన మార్గంలో స్థిరంగా ఉంచుకుంటామో అప్పుడు సమస్య ఏముంది? అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అనేది నీకు అప్పుడు స్వానుభూతం కదా. జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అనేది స్వానుభవం. కర్మ మార్గంలో ఉన్నప్పుడు ఊహ. ఏడోదే మాట్లాడతాడు కానీ వీడికి ఊహ, అర్థమైందండి? వీడు ఒప్పుకుంటాడు కానీ జీవుడు వేరే, దేవుడు వేరే. కర్మ మార్గంలో ఉన్నాడు, జ్ఞాన మార్గంలో వచ్చేటప్పటికి ఏమైంది? జీవుడు దేవుడు ఒకడే. అప్పుడు అంతటా ఉన్నది భగవంతుడు ఒకడే. జీవుడు వేరుగా, ఈశ్వరుడు వేరుగా, జగత్తు వేరుగా లేవు. ఆ రకమైనటువంటి దృష్టిలో మార్పును ఎవరైతే సాధిస్తారో వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇదే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటే. ఎవరి దృష్టిలో అయితే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే మూడు త్రిపుటి భేదం లేకుండా పోయిందో వాడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాడు, వాడు ఆత్మనిష్ఠుడు అయ్యాడు. అందుకని శాస్త్రం స్పష్టంగా ఎంతసేపు ఆత్మ గురించి వివరించమంటే త్రిపుటుల గురించి వివరిస్తూ ఉంటాం. ఎందుకని? అవేగా దాటాల్సింది, అవి తెలియకపోవడం వల్ల దాటటం లేదు. బాగా తెలుసుకొని వాటిని అధిగమించి జీవించేటటువంటి జీవితాన్ని ఈ జీవితంలోనే సాధించాలి. సాధించాలంటే ఏం కావాలి? తీవ్ర మోక్షేచ్ఛ కావాలి, తీవ్ర వైరాగ్యం కావాలి. రెండు రెక్కలు అనమాట. తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి, తీవ్ర వైరాగ్యం ఉండాలి. తీవ్ర వైరాగ్యం ఉంటే తీవ్ర మోక్షేచ్ఛ కలుగుతుంది, తీవ్ర మోక్షేచ్ఛ ఉంటే తీవ్ర వైరాగ్యం కలుగుతుంది. ఇది పరస్పరం అనమాట, ఒకదానికి ఒకటి. ఈ రెండిట్లో దేంట్లో లోపం వచ్చినా కూడా వెంటనే జ్ఞాన మార్గంలో నుంచి ఎక్కడ పడిపోతావు? కర్మ మార్గంలో. మధ్యలో భక్తి మార్గం అనేది ఇంటర్మీడియట్ స్టేజ్ అనమాట. కష్టాలు వచ్చినప్పుడు ఈశ్వరుడు కనబడుతూ ఉంటాడు, కష్టాలు పోయినప్పుడు అప్పుడు ఈశ్వరుడు కనబడదు. అర్థమైందండి? ఇప్పుడు మనలో భక్తి మార్గం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఆ వేదనలను బట్టి, ప్రారంభ కర్మ విశేషం చేత ఏర్పడిన వేదనలను బట్టి మనలో ఆ ఈశ్వర ఆయత్త చిత్తం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని భక్తి మార్గం ఇంటర్మీడియట్ అనమాట. ఇదే భక్తి మార్గం విశేషంగా ఉన్నప్పుడు జ్ఞాన మార్గం అయిపోయింది, సామాన్యం అయిపోయినప్పుడు కర్మ మార్గం అయిపోయింది. అంటే ఉన్నది అసలు భక్తి మార్గమే. భౌతికంగా పదార్థంలోకి పడిపోతే కర్మ మార్గం అయిపోయింది. అదే విశేషించి భక్తి నీకు ప్రభావితం అయి నువ్వు పరాభక్తిగా మారినప్పుడు అదే జ్ఞాన మార్గంగా మారిపోయింది. కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడనే తలంపు కర్మ మార్గంలోనూ ఆ విశ్వాసం ఉంది, భక్తి మార్గంలోనూ ఉంది, జ్ఞాన మార్గంలోనూ ఉంది. స్థాయి భేదంగా ఉంటుంది. అంతేంటి, నా శక్తికి లోబడి నేను అన్ని చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇది కర్మ మార్గం. నేను చేయడం లేదు, ఈశ్వరుడే చేస్తున్నాడు, భక్తి మార్గం. నేను ఈశ్వరుడు ఒకటే, జ్ఞాన మార్గం. ఇది దృష్టి భేదం. అంతేంటండి, ఇట్లా మనం స్థిరంగా ఉండటం ముందు అభ్యాసం చేయాలి. చెదిరిపోకూడదు. తగాదా అందరికీ ఏమిటి? ఒకటే సమస్య పోదు, అందరికీ అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు మాత్రం ఉండడు. తెలిసి ప్రయోజనం ఏముంది మరి అప్పుడు? అవునా కదా, చదివాం, తెలుసుకున్నాం, ఆచరించాలి కదా. ఆచరణ ఎప్పుడు చేయాలి? తగిన పరీక్ష వచ్చినప్పుడు చేయాలి, అంతేనా కదా. విషయం రానంతసేపు అందరూ ఆత్మస్వరూపులే. విషయం వస్తే అయిపోయాయి, మరి అప్పుడు ఏమైంది? అంటే ఈ విచారణ అంతా అప్పుడు అటకెక్కింది. విచారణ చేయడం ద్వారా నువ్వు పొందినటువంటి సమర్థతను విషయం వచ్చినప్పుడు వినియోగించాలిగా. అదేనాగా, చెయ్యి కాలుతుందని తెలిసిందిగా, అనుభవం అయిందిగా, మరి ఇప్పుడు జాగ్రత్త పడాలా వద్దా ముందు? కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? కాలుతుందనే తెలుసు, అయినా సరే ముట్టుకోక మాట్లాడలేదు. ఇప్పుడు ఇది అజ్ఞానం ఉన్నావా మూఢత్వం ఉన్నావా? ఎందుకని? తెలిసి చేస్తున్నావుగా, తెలిసి చేస్తే మూఢత్వం, అర్థమైందా? మార్చుకోలేకపోవడం మూర్ఖత్వం, అర్థమైందా? మన చెయ్యే కాలుతోందండి, మనకే బాధ కలుగుతుందండి. కొండ పగలేస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం లేదా? అయిపోతుందిగా, విషయం ఎంతోసేపు ఉంటలేదుగా, కొద్దిసేపు ఉంది. అయిపోయినాక ఏమయ్యావు? సుఖమో దుఃఖమో అనుభవించావు, అనుభవించినాక మొదలెట్టావు కథ. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణా, అది ముందుండొచ్చు కదా, అవునా కాదు? ఇప్పుడు దీనివల్ల ఏమైంది? పరిణామం వచ్చినా కూడా గ్రహించటల్లా, గ్రహిస్తే ఏమైంది? అప్పుడు అలా ఉండటం లేదు కాను, అవునా కాదు? వివేకం ఒకసారి వచ్చేస్తే నువ్వు మరలా అవివేకంతో ప్రవర్తించే అవకాశం లేదు. ఉందా? మనం అందరం ఇప్పుడు వెనక్కి వెళ్ళి పాతకాలంలో పాకాడాం కదా నేల మీద, అలా పాకగలమా ఇప్పుడు? ఏ, ఆ పరిణామం మారిపోయింది, వివేకం మారిపోయింది, అర్థమైందా? ఆ స్థితి మారిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే ఏ వెనక్కి వెళ్ళలే, అర్థమైందా? అట్లాగే ఆత్మవిచారణ చేసిన ప్రతి ఒక్కరూ కూడా నువ్వు నిజానించే వస్తు వివేకాన్ని కోల్పోకూడదు, ఆత్మానాత్మ వివేకాన్ని కోల్పోకూడదు. ఈ రెండూ కోల్పోకుండా నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు మానసిక ఆశ్రయాన్ని కలిగి ఉన్నావు. ఈశ్వరుడితోటో సద్గురువుతోటో నువ్వు మానసిక ఆశ్రయాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. కాబట్టి అలా చేయాలా వద్దా? చేయాలి కదా. చేయడానికి మనకి ఏం లోపం? ఇప్పుడు మన దగ్గర ఏమి లేవు, అన్నీ ఉన్నాయా లేదా? వేదాంత బోధ రెడీగా ఉంది, విచారణ క్రమం అంతా ఉంది, సాంఖ్య విచారణ అంతా మన దగ్గర ఇప్పుడు అందుబాటులోనే ఉందా లేదా? తెలియదని చెప్పే అవకాశం ఉందా? అందరికీ ఉపదేశం ఉంది, అందరికీ పిండాండ పంచీకరణలు, బ్రహ్మాండ పంచీకరణలు, పటాలు, ఆడియోలు, వీడియోలు, సీడీలు, ఏ దేనికి కొరవలేదండి, అవునా కదా? ప్రార్థనలు, జపాలు, తపాలు, ఉపదేశ మంత్రాలు అన్నీ అయిపోయినాయి లేదా? మరి సాధించామా? ఎందుకని? ఒక్కడు కూడా రావడం లేదు. ఏమంటే నేను పూర్తి చేశానండి బాబు, సాధించాను. ఎవరు చెప్పాలి అది? ఇప్పుడు నువ్వే చెప్పాలి, అర్థమైందా? నువ్వు చెబితే ఉత్తీర్ణం అయ్యావో లేదో చూస్తారు అంతేగాని, ఎవరు చెప్పలేదు అనుకోండి, పరీక్ష ఎవరికి పెట్టాలి? ఇప్పుడు ఎంతైన విషయం ఏంటంటే, వ్యవహార విద్యకి వేదాంత విద్యకి ఒక తేడా ఉంది. వ్యవహార విద్యలో పాఠం చెప్పి అందరికీ పరీక్ష పెడతారు, వేదాంత విద్యలో అట్లా పెట్టడం కుదరదు. ఎవడైతే నేను ఉత్తీర్ణయ్యాను ముందుకు వస్తాడో వాడికి పెడతారు పరీక్ష, సర్టిఫికేట్ ఇవ్వడానికి, అర్థమైందండి? కాబట్టి అందరికీ పరీక్ష పెట్టడం ఇక్కడ కుదరదు, అందరికీ బోధించడం జరుగుతుంది. ఇందులో అందరూ అనుసరించవచ్చు, కానీ అందులో కొందరే శిష్యులు అవుతారు, ఆ శిష్యుల్లో కొందరే సత్శిష్యులు అవుతారు, ఆ సత్శిష్యుల్లో కొందరే పుత్రులు అవుతారు, అర్థమండి? కొందరే సద్గురువుతో ఐక్యతా సిద్ధిని సాధిస్తారు. ఆ మార్పు అనేది ఎట్లా చెప్తారంటే, నేను ఐఎమ్ రెడీ అన్నవాడికి ఆహా నువ్వు ఎలా రెడీయో చూస్తారనమాట. ఆ స్థాయిని బట్టి పరీక్ష పెడతారు. అనుసరించేవాడు శిష్యుడు, నువ్వు శిష్యుడిగానే ఎట్ట సరిపోయావు, సత్శిష్యుడిగా ఎట్ట సరిపోయావు, పుత్రుడిగా ఎట్లా సరిపోతావు, ఐక్యతా సిద్ధిగా ఎట్ట సరిపోతావు, అట్లా ఉంటాయి పరీక్షలు అనమాట. అప్పుడు దాన్ని బట్టి నీకు సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ బట్టి నువ్వు అనుసరించేవాడి నుంచి శిష్యుడు గాను, శిష్యుడి నుంచి సత్శిష్యుడు గాను, సత్శిష్యుడి నుంచి పుత్రుడు గాను, పుత్రుడి నుంచి ఐక్యతా సిద్ధిని సాధించినటువంటి స్థితికి చేరతావు. ఇవి గురువు పెట్టే పరీక్షలు అంటే అర్థం. అంతేగాని ఇక్కడ ఏం మౌఖికమైన పరీక్షలు ఏమి ఉండవు, ఇంటర్వ్యూలు ఏమి ఉండవు, రాత పరీక్షలు అంతకంటే ఏమి ఉండవు. నీ జీవితమే నీకు పెద్ద పరీక్ష, ఇంక వేరే ఏం లేదు, ఎవరో పెట్టేది ఏం లేదు. నువ్వు ప్రకృతి రెండే ఉన్నాయి అక్కడ, అంతేనా కదా? మనందరం ఈ ప్రకృతిలో భాగమేగా, మన శరీర ప్రాణ మనోబుద్ధులన్నీ ఈ ప్రకృతిలో భాగంగానే వచ్చినాయి కదా, వేరే ఎక్కడ నుంచి వచ్చినాయి? కాబట్టి ఈ ప్రకృతి అంతా ఈశ్వరుడే, ఈ సృష్టి అంతా ఈశ్వరుడే, ఈ సృష్టి అంతా సద్గురువే. మరి అప్పుడు ఎవరినైనా మనం ఏమైనా అనగలమా? మరి ఇప్పుడు ఎవరినైనా ఏమైనా అంటున్నావా లేదా? అయిపోయి ఇంకేముంది, పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే లోపల ఎవరినో ఒకరిని ఏమీ అనకుండా ఉంటున్నామా? ఎందుకని ఏమన్నా అంటే ఎవరిని అంటున్నావు? ఆ ఈశ్వరునే అంటున్నావు, ఆ సద్గురునే అంటున్నావు. ఓ పక్క ఏమో ఆ ఈశ్వర కృపే అడుగుతున్నావు, ఆ సద్గురు కృపే అడుగుతున్నావు. ఇప్పుడు తెల్లారు లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎవరిని మిమ్మల్ని తీస్తున్నాను? ఇది ఎట్లా కుదురుతుంది? వారినే తిడుతూ, వారినే విమర్శిస్తూ, వారి కృపను మనం అడిగితే అది వీలవుతుందా? ఆ దృష్టి రాలేదు. తెలియట్లేదంటే ఆ దృష్టి రాలేదు. ఆ దృష్టి వస్తే కనపడుతుంది. అంటే మన సాంఖ్య విచారణ మనం ఉపయోగపెట్టుకోలే. మన పంచీకరణ గోళని పంచీకరణే, జీవితం జీవితమే. అర్థమేనండి? అందరికీ పంచీకరణ వస్తా రాదా? అవచ్చు. సాంఖ్య విచారణ వస్తా రాదా? బాగా అవచ్చు. అన్నీ తెలుసా తెలియదా? అన్నీ తెలుసు. పంచకోశాలు తెలుసు, గుణత్రయాలు తెలుసు, అవస్థాత్రయాలు తెలుసు, శరీరత్రయాలు తెలుసు, దేహత్రయాలు తెలుసు, తాపత్రయాలు తెలుసు, అంటే వివేక చూడమని చెప్పినవన్నీ తెలుసు. అవునా కదా? మరి ఇప్పుడు ఏం ఎందుకు మారలేదు మరి మనం? అంటే నువ్వు ఆచరించేటప్పుడు ఆ జ్ఞానాన్ని వినియోగించి ఆచరించడం అనే నిర్ణయం చేయడం లేదు. చేస్తే ఏమయ్యావు? దృష్టి మారిపోయింది. అర్థమైంది? ఇప్పుడు నువ్వు అన్నావు రోజు ఎవరు పండుతున్నావు? అంతేనా కదా? మరి ఇప్పుడు అక్కడ సమస్య వచ్చినప్పుడు ఏం రాలేదుగా. కానీ వండేటప్పుడు ఏమనుకున్నావు? అయిపోయా, ఇది తగాద. నేను తింటాను వండుకుంటున్నాను, మా ఆయన వండి పెడుతున్నాను, మా కుటుంబాన్ని వండి పెడుతున్నాను. ఇలాంటి భేద దృష్టితో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం విషయ క్రమం వచ్చేటప్పటికి మాత్రం ఆ అభ్యాస బలంతో అలా అయిపోతున్నాం. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని ఏం చేయాలి? మరి ఉల్టా రివర్స్ వ్యతిరేకం చేయాలి. చేసి ఆ పూర్వం ఉన్నటువంటి వేగాన్ని వడిని తగ్గించాలి. ఇది మనసు మౌనపడ్డం అంటే. మనసు మౌనపడిపోతే ఇంకప్పుడు విషయాలు గొడవ లేదుగా. ఇప్పుడు కర్మానుసారంతో ఉన్న జీవితం లేదు. మనసు మౌనపడనంత వరకు ఆ వృత్తులు వస్తూనే ఉంటాయి. ఆ వృత్తుల నుంచి విషయాలు వస్తాయి, విషయాల నుంచి క్రియలు వస్తాయి, క్రియల నుంచి ఫలితాలు వస్తాయి. ఫలితాలు సుఖ దుఃఖాలు అవుతాయి, సుఖ దుఃఖాలు స్మృతులు అవుతాయి, స్మృతులు వాసనలు అవుతాయి, వాసనలు డింగ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఇది సైకిల్. మరి ఈ సైకిల్ మనం రోజు గమనిస్తున్నామా? ఏ రోజు కాలేదు గమనిస్తున్నామా? ఏ క్షణానికి ఆ క్షణం గమనిస్తున్నామా అని చూసుకోవాలి. అప్పుడేమయ్యావు? నేను సదా ఈశ్వరుడనే. ఏ క్షణానికి ఆ క్షణం ఉన్నవాడికి ఏమైంది ఇప్పుడు? వాడి గతం లేదుగా. గతం యొక్క స్మృతి ప్రభావం లేదు, ఒక వృత్తి పోయింది. భవిష్యత్తు యొక్క ప్రణాళికలేసే విధానం లేదు, సంకల్ప వికల్పాలు పోయింది. దానివల్ల వచ్చిన విపరీత జ్ఞానం విపరీయం లేదు. ఈ నాలుగు వృత్తి భేదాలు లేనప్పుడు నిద్ర అనే గొడవ లేదు. అప్పుడు ఆ చిత్తవృత్తి యొక్క విశేషం పనిచేయడం లేదు. ఎందుకుంటుంది? ఈ నాలుగు వృత్తులు కలిసే ఆ నిద్ర అయింది. ఈ సంకల్ప వికల్ప విపరీయ స్మృతులు కలిస్తేనే నిద్ర అయింది, లేకపోతే అవడల్లా. నీకు అవసరం ఏర్పడితే నిద్రపోక తప్పదు. అంటే కూని నిద్ర మానగరాదు, కూని నిద్ర పోరాదు. మనం రెండు పనులు చేస్తుంటాం. ఏం చేస్తుంటాం? అది అయింది, సంచరంగా అలారం కొట్టింది, నెలకు వచ్చినా రాకపోయినా ఐదింటికి నిద్రలో తూర్చు లేస్తాడు. ఏమయ్యాడు ఇప్పుడు? రెండు దెబ్బతిన్నాయి. కూని నిద్ర పోరాదు, కూని నిద్ర మానగరాదు, మెలకు వచ్చినప్పుడు లేవాలి. ఇప్పుడు నువ్వేం చేశావు? అభ్యాసం. ఏయ్, అలవాటు చేసుకో రోజు నాలుగింటికి లేవడం మంచిదే, కానీ ఆ అభ్యాసం ఎలా ఉండాలి? అది సరిపోవాలి అక్కడికి. అక్కడ కానీ లేచిన తర్వాత ఇంకా రెండు గంటల సేపు మధ్యలోనే మంగ బుద్ధి పనిచేసేట్టుగా ఉంటే ఏమైంది? ఈ లేచింది వృధాయి పర. ఇంకేమైంది? లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి పూని నిద్ర మానగరాదు, పూని నిద్ర పోరాదు. ఎందుకనిట? ఎందుకు చేయకూడదు అది? నిద్రలో అతి భద్రముగా అనున్నది నిజముగు విద్య. కాబట్టి నిజమైన జ్ఞానం అంతా ఎక్కడ ఉంది? నిద్రలో ఉంది. ఎందుకని అలా చెప్పాము? నిద్రలో ప్రపంచం లేవు, నిద్రలో విషయాలు లేవు, నిద్రలో క్రియలు లేవు, నిద్రలో ద్వంద్వాలు లేవు, నిద్రలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఇంకా వాళ్ళు లేవు, అవునా కాదా? అప్పుడు స్వరూప జ్ఞానం తెలుసుకోవడం సులభం కదా. ఇవన్నీ ఉన్నప్పుడు స్వరూప జ్ఞానం తెలుసుకోవడం సులభమా? ఇవన్నీ లేనప్పుడు తెలుసుకోవడం సులభమా? కానీ ఎప్పుడు వీలవుతుంది? మరి ఆ నిద్రని సాధనగా మార్చుకుంటేనే వీలవుతుంది. మరి నిద్రని సాధనగా మార్చుకున్నావా? మార్చుకోలేదు. మార్చుకుంటే తప్ప అవస్థాత్రయాన్ని దాటలేదు. మరి అవస్థాత్రయాన్ని దాటే ప్రయత్నం చేసామా ఏమైనా? కాబట్టి మనం నేర్చుకున్న సాంఖ్య విచారణ అంతా ఇప్పుడు అక్కడ వాడాలా వద్దా? వాడాలిగా. కాబట్టి ఈ రకమైనటువంటి జీవితాన్ని మనం నిజ జీవితంలో ఎవరైతే సాధనాపూర్వకంగా జీవిస్తారో, ఎవరైతే తెలిసి దాటాలండి, ఎవరికైనా ఒకటే రూల్, అక్కడ ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. మాకు ప్రియ శిష్యుడు అండి, వీడికి వీడికి ఎగ్జామ్షన్ ఇవ్వండి, పక్కదారిలో నుంచి వెళ్ళవండి అంటానికి ఏమి ఉండదు. అత్యంత సూక్ష్మమైన మార్గం, సూక్ష్మతరమైన మార్గం, సూక్ష్మతమైన మార్గం. పురోగమించడమే తప్ప తిరోగమించడం ఉండదు. ఎంత ప్రయత్నం చేస్తే అంతే ఫలితం. అండి రికమెండేషన్లు పనిచేయడం ఎక్కడ పనిచేస్తాయి? అధిగమించే స్థితికి వస్తావు చూడు. ఈ పరిణామం అంతా పొంది అధిగమించే స్థితికి వస్తావు, అప్పుడు పనిచేస్తాయి. చివరి మాట పనిచేస్తుంది అన్నమాట. నువ్వు అన్ని ఎగ్జామ్లు పాస్ అవుతావు, రిటర్న్ ఎగ్జామ్ వారాలు అన్ని పాస్ అయిపోయి చివరికి పోస్టింగ్ ఇచ్చే టైం వస్తుంది, అప్పుడు ఓ మాట చెప్తారన్నమాట. ఆ మాటకి విలువ ఉంటుంది, అప్పుడు వీలు. కాబట్టి మనం నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ స్వయం కృషితో, ఆత్మనిష్ట వరకు స్వయం కృషితో రావాల్సిందండి. కాబట్టి దాన్ని ఏమన్నా ఏ న్యాయం అన్నారు? ఏ న్యాయం అన్నారు? నువ్వు నీ ప్రయత్నమే కాబట్టి మర్కడ కిషోర న్యాయం. అర్థమేనండి? ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకి భ్రమర కీటక న్యాయం. ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్ఠుడు అవ్వాలంటే భ్రమర కీటక న్యాయం. అర్థమేనండి? పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మార్జాల కిషోర న్యాయం. అప్పుడు నీ ప్రయత్నం చాలన్నమాట. నీ 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 పాత్ర జీరో. అప్పుడంతా సద్గురువు చూసుకోవాలి. అర్థమేనండి? కాబట్టి ఎవరెవరైతే ఉపదేశ క్రమంలో ఇప్పుడు మహావాక్యాలు పొందేశారో మీరంతా అయిపోయిందా? ఇందులో ఎవరు ఎక్కడ దాకా వచ్చారు? త్రయం అయిపోయిన వాళ్ళున్నారుగా. మీరందరూ ఉపదేశం తీసుకోలేదా? మురళీకృష్ణ గారు తీసుకున్నారుగా, అమ్మగారు నిర్మల గారు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కంసమంత్రం ఇచ్చారా? రెండోదంట ఓహో అదే నాకు మహావాక్యాలు సత్వమసి. అది కాబట్టి మహావాక్యాలు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్ట దగ్గర ఉపయోగపడాలి. ఆత్మనిష్ఠుడి వరకు ఎవరు ఏమి ఉపయోగపడాలి అంటే హంసమంత్రమే ఉపయోగపడాలి. హంసమంత్రం ద్వారా నువ్వు ఆత్మనిష్ఠుడు అవ్వాలి. అంతేనండి? మహావాక్యాల ద్వారా బ్రహ్మనిష్ఠుడు అవ్వాలి. త్రయం ద్వారా పరబ్రహ్మ నిర్ణయం ద్వారా, పూర్ణం ద్వారా అచల సిద్ధాంతంలో ప్రవేశించారు. అర్థమైందండి? కాబట్టి అలా మీరందరూ నిజ జీవితంలో ఆయా దశలని మనం గమనించుకుంటూ పరిణామం చెందాలి. కాబట్టి ఆ వేదాంత మార్గం ఏదైతే ఉందో అదంతా కూడా ఇలాగే స్పష్టమైన నిర్ణయం ప్రకారమే వాళ్ళు ఆ పాఠాలని ప్రవేశపెట్టారు. ఆ పాఠాంతర విద్య కూడా ఈ క్రమంలోనే ఉంది, మన పరిణామాన్ని ఉద్దేశించే ఉంది. కాకపోతే అది అట్లా నిజ జీవితంలో మనం అనుక్షణం విడవకుండా ఉపాసించాలి. ఉపాసనాపూర్వకమైనటువంటిది అంతా కూడా కర్మకాండే. నువ్వు జపం చేయి, తపం చేయి, ధ్యానం చేయి, యాగం చేయి, యోగం చేయి, అన్నీ కూడా కర్మకాండే. కానీ కర్మకాండకి లక్ష్యం ఎందులో ఉండాలి? ఆత్మనిష్ఠుడు. ముందు ప్రాథమికంగా ఆత్మనిష్ఠుడు. నువ్వు ఆత్మనిష్ఠుడు అనే నిర్ణయం పొందిన తర్వాత అప్పుడు బ్రహ్మనిష్టకు ప్రయత్నం. అది బ్రహ్మానుసంధానం ద్వారా. బ్రహ్మనిష్ఠుడు అయిన తర్వాత అది వేరు, ఆ గొడవ వేరు. ఇదంతా లేనిదని నిరూపించాలన్నమాట. ఇదంతా లేనిదని నిరూపిస్తే బ్రహ్మ పరబ్రహ్మ. కాబట్టి ఉన్నదని చెప్పాలా లేనిదని చెప్పాలా అంటే మాటలతో చెప్పడం, మాటలతో ఇది అవుతుందా? అంతేనా కాదు. ఇప్పుడు మీకు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యం దాకా వచ్చేసారు, మొదటి మూడు స్థితులు ఉన్నాయా లేవా నీకు? ఇప్పుడు లేవు. ఆవిడకి ఈవిడికి వృద్ధాప్యం ఉందా? ఇప్పుడు నీకు వృద్ధాప్యం అంటే తెలుసా? లేదు. బాల్యం అంటే తెలుసా? తెలిసింది కాబట్టి యవ్వన కౌమారాలు దాటలేదుగా, కాబట్టి అటు లేదు. ఇట్లా మనం సానుభూతి పొందనటువంటివి మనకి తెలియకుండా పోటలే. అట్లాగే ఈ అంతర్ముఖ ప్రయాణంలో కూడా అంతే. ఇక ఆ స్థితి గురించి చెప్పగానే తెలిసిన వాడైతే ఏమన్నాడు? ఆ నాకు అది తెలుసండి బాబు, ఆ నిర్ణయం అంటే తెలుసు, సానుభూతిగా తెలుసున్నాడు. అర్థమైంది? అదే ఆ పరిణామం పొందిన వాడు ఏమయ్యాడు? ఆ శాస్త్రం చదువుతాడు, కానీ నేను అదే అయి ఉన్నాననే స్మరణ కలగాలన్నమాట. ఇప్పుడు మీరు వివేక చూడమనో అష్టావక్రగీతో వేదాంత పంచదశో చదవటమో వింటమో చేస్తున్నారమ్మా, అక్కడ ఏదైనా ఒక వాక్యం రాగానే ఇది నాకు సరిపోయింది, ఇది నాకు సరిపోయింది, ఇది నాకు సరిపోలే అని అనిపిస్తుందా? రా అనిపించడం లేదా? రోజు వాళ్ళు వ్యాఖ్యానం పెడుతున్నారా లేదా? అది చదివేటప్పుడు ఏమనిపించాలి? నేను సరిపోతున్నానా దీనికి? సరిపోవడం అంటే మూడవస్థలలోనూ సరిపోతున్నానా? అది చాలా ముఖ్యం. మూడవస్థలలోనూ సరిపోతేనే సరిపోయినాడు. అంతేగాని ఎప్పుడు ఆలోచన చేసినప్పుడు సరిపోయానండి, విచారణ చేసినప్పుడు సరిపోయానండి, తర్వాత గ్రంథం చదివినప్పుడు సరిపోయానండి అంటే చాలా. ఎందుకని? సహజమైన పద్ధతి మూడవస్థలలోనూ సరిపోతేనే అది సరిపోతుంది. అంతేనా కాదు?